राधमाधवा कुंजा बिहारी गोपी जनवल्लभा गिरिवर धारी यशोदानंदन व्रज जनरंजन यमुन तीरावन जय राधा माधवा कुंजा बिहारी गोपी जनवल्लभा गिरिवर धारी
गोपी जनवल्लभा गिरिवर धारी
यशोदानंदन व्रज जनरंजन
तीरावनचारी
जय राधा माधवा कुंजा बिहारी गोपी जनवल्लभा गिरिवर धारी
गोपी जनवल्लभा गिरिवर धारी
यशोदानंदन व्रज जनरंजन यमुन तीरा जय राधा माधव कुंजा बिहारी गोपी जनवल्लभा गिरिवर धारी
गोपी जनवल्लभा
यशोदानंदन व्रज जनरंजन यमुन तीरावनचारी जय राधा माधव कुंज बिहारी ग्रंथराज श्रीमद्भागवतम की श्रील प्रभुपाद की ओम नमो भगवते वासुदेवाय
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 శ్రీమద్భాగవతం మొదటి స్కంధం 13వ అధ్యాయం శ్లోకం 42 యథా గావో నసి ప్రోతాస్తన్యాం బద్ధాశ్చ దామభిః వాక్తంత్యాం నామభిర్ बद्धा वहन्ति बलिमीषितुः तात्पर्य मरी भाष्यम कृष्ण कृपामूर्ति श्री भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद इस्कान संस्थापक आचार्य तात्पर्य दीर्घमगु ముక్కుత్రాడు వేయబడి బంధింపబడిన పశువు బద్ధమై ఉన్నట్లు మానవులందరూ పలు విధములైన వేద నిర్దేశములచే కట్టుబడి భగవదాజ్ఞలను పాటింప బద్ధులై ఉన్నారు. భాష్యం: మానవుడు గాని జంతువు గాని పక్షి గాని ప్రతి జీవుడును తనను తాను స్వతంత్రునిగా భావించుచుండును. కానీ వాస్తవమునకు ఎవ్వరునూ భగవానుని కఠిన నియమముల నుండి విడివడి లేరు. ఎట్టి పరిస్థితులలోనూ ఉల్లంఘింపబడజాలనందున భగవన్ నియమములు కఠినములని తెలియబడుచున్నవి. మానవుడు సృష్టించిన నియమములు కుత్సిత మతులైన వారిచే ఉల్లంఘింపబడవచ్చునేమో, కానీ భగవన్ నియమముల విషయమున మాత్రము వాటిని నిర్లక్ష్యపరచుటకు ఎట్టి అవకాశము లేదు. భగవాను సృష్టించిన నియమమునందు ఏమాత్రము మార్పు తెచ్చినను నియమోల్లంఘనము కావించిన వానికి అది గొప్ప ప్రమాదమును కొని తెచ్చును. అట్టి భగవన్ నియమములే సాధారణముగా వివిధ పరిస్థితులకు చెందిన ధర్మ నియమములుగా పేర్కొనబడుచున్నవి. కానీ వాస్తవమునకు ధర్మ నియమము సర్వత్రా ఒకటియే అయ్యున్నది. అదియే భగవదాజ్ఞలను అంగీకరించుట. భౌతిక స్థితి యొక్క పరిస్థితి ఇదియే. భౌతిక జగమునందలి జీవులందరూ తమ ఇష్టానుసారమే ఇట్టి బద్ధ జీవనము అంగీకరించి ప్రకృతి నియమములచే బంధితులై ఉన్నారు. అటువంటి బంధము నుండి బయటపడుటకు భగవానుని ఆజ్ఞలను అనుసరించుటయే ఏకైక మార్గము. కానీ మూర్ఖులైన మానవులు మాయాబంధము నుండి బయటపడుటకు బదులుగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, హిందువులు, మహమ్మదీయులు, భారతీయులు, ఐరోపాదేశీయులు, అమెరికావాసులు, చైనీయుల వంటి పలు విధములైన నామరూపములచే బద్ధులగుచున్నారు. ఆ విధముగా వారు భగవదాజ్ఞలను తమ తమ శాస్త్ర దృష్ట్యా లేదా రాజ్యాంగ నియమముల దృష్ట్యా ఓనరించుచుందురు. వాస్తవమునకు రాజ్యాంగ నియమములనునవి ధర్మ నియమముల అసంపూర్ణ అనుకరణల వంటివి. మతరహిత రాజ్యము భగవన్ నియమములను ఉల్లంఘించుటకు జనులకు అవకాశమొసగినను రాజ్యాంగ నియమములను ఉల్లంఘించుట నుండి నిషేధించును. దాని ఫలితమేమనగా మానవునిచే సృష్టింపబడిన అసంపూర్ణ నియమములను పాటించుట కన్నను భగవన్ నియమములను ఉల్లంఘించుట చేతనే జనులు దుఃఖభాగులగుదురు. ప్రతి మానవుడును భౌతిక స్థితి అంతలి పరిస్థితుల దృష్ట్యా అసంపూర్ణునిగానే ఉండును. భౌతికముగా ఎంత పురోభివృద్ధి చెందినవాడైనను దోషరహితమైన సంపూర్ణ రాజ్యాంగమును సృష్టింపగలడనుటకు కించిత్తు కూడా అవకాశం లేదు. దీనికి విరుద్ధముగా భగవన్ నియమములందు ఏమాత్రము అటువంటి అసంపూర్ణత గోచరించదు. వాస్తవమునకు నాయకులందరూ భగవన్ నియమములందు జ్ఞానవంతులైనచో గమ్యము నెరుగని వారితో నిండియుండి తాత్కాలిక రాజ్యాంగ సభల అవసరమే కలుగదు. మానవుని తాత్కాలిక నియమములలో మార్పులన్నవి అవసరమేమో గాని సంపూర్ణుడైన భగవానుని చేతనే దోషరహితముగా సృష్టింపబడినందున భగవన్ నియమములందు ఎట్టి మార్పు అవసరము లేదు. ధర్మ నియమములన్నవి జీవుని వివిధ స్థితిగతులను అనుసరించి ముక్తులైనట్టి భగవత్ ప్రతినిధులచే ఏర్పాటు చేయబడి ఉన్నవి. అట్టి భగవదాజ్ఞలను అమలుపరచుట ద్వారా బద్ధ జీవులు క్రమముగా భౌతిక బంధముల నుండి ముక్తులు కాగలరు. అనగా జీవుని వాస్తవ స్థితి దేవదేవుడైన శ్రీకృష్ణుని నిత్య సేవకుడగుటయే. ముక్త స్థితిలో అతడు భగవానునికి దివ్యమగు ప్రేమమయ సేవను గూర్చుచు పూర్ణ స్వతంత్ర జీవనమును అనుభవించును. కొన్నిమార్లు భగవానునితో సమానముగా మరికొన్నిమార్లు ఆ దేవదేవుని కన్నను అధికముగా అతడు దానిని అనుభవించుచుండును. కానీ బద్ధ భౌతిక జగమున ప్రతి జీవియు ఇతర జీవులకు ప్రభువు కావలనని కోరుచుండును. మాయాజనిత భ్రాంతిచే కలుగు అట్టి భోగాభిలాషయే బద్ధ జీవన కాలము పొడిగింపబడుటకు కారణమగుచును. అనగా జీవుడు తన సహజ సేవాస్థితిని పునరుద్ధరించుకొని శ్రీకృష్ణ భగవానునికి శరణమునందునంత వరకు భౌతిక జగమున మరింతగా బద్ధుడు కావలసియే ఉండును. భగవద్గీత మరియు ప్రపంచపు ఇతర ప్రామాణిక గ్రంథముల చరమోపదేశం ఇదియే. ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ స్వామి నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది బద్ధ ఈ శ్లోకం బద్ధజీవుడి యొక్క పరిస్థితి ఎలాంటిది అనేది తెలియజేస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుంది బద్ధజీవుడి యొక్క పరిస్థితి? బద్ధజీవులు అంటే ఎవరు? మొదట భౌతిక సంసారంలో ఉండే జీవులందరూ కూడా బద్ధజీవులే. ఆ బద్ధజీవులు ఎలా ఉన్నారు అంటే దీర్ఘమగు ముక్కుత్రాడు వేయబడి బంధింపబడిన పశువు బద్ధమై ఉండినట్లు. దీర్ఘమగు ముక్కుత్రాడు అంటే కొంచెం పొడవైన తాడు ముక్కు కట్టేసి ఉంటుంది కదా. ఉదాహరణ ఇది ఎక్కడ చూస్తాం మనం ఎక్కువగా? ఎడ్లకి, ఎద్దులు బండి లేదా ఎద్దులు అరకదోలేటప్పుడు వాటికి ముక్కుకి తాడేసి లాగుతూ ఉంటాడు అన్నమాట అరకతోలే వ్యక్తి. లాగితే ఆగాలి లేదా దానికి కొన్ని సంజ్ఞలు గుర్తులు ఉంటాయి అన్నమాట ఏం చేయాలనేది. గట్టిగా లాగితే ఏం చేయాలి, మెల్లగా లాగితే ఏం చేయాలి, ఈ విధంగా అది నియమింపబడుతూ ఉంటుంది ఆ ఎద్దు అనేది పశువు. అదేవిధంగా ఈ బద్ధజీవుడు కూడా మనం నియమింపబడుతూ ఉన్నాం భౌతిక సంసారంలో. వాటికి తాళ్ళున్నట్లే మనకు కూడా తాళ్ళు ఉన్నాయి. తాళ్ళ ద్వారానే బద్ధజీవులు అందరూ కూడా నియమింపబడుతున్నారు. మన తాళ్ళు ఏమంటారు, మనల్ని నియమించే తాళ్ల పేరేంటి? త్రిగుణాలు అంటారు. త్రిగుణ, గుణ అంటే అర్థం, ఒక అర్థం. గుణ అంటే లక్షణం అని ఉంది, గుణ అంటే ఇంకొక అర్థం తాడు అని కూడా ఉంది. త్రిగుణాలు అంటే మూడు రకాల తాళ్ళుతోటి. ఏమిటి ఆ మూడు రకాల తాళ్ళు మనల్ని బంధించేవి? సత్వ రజో తమో గుణాలు. ఆ మూడు తాళ్ళతోటి మనం బంధించబడి ఉన్నాం. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ శ్లోకాలు ఇవన్నీ? ఏ విధంగా బందీ అయి ఉన్నారు ఒక జీవుడు? ధృతరాష్ట్రుడు. మన ధృతరాష్ట్రుడు గురించి చెప్తున్నారు ఇవన్నీ. ధృతరాష్ట్రుడు ఏ విధంగా అయితే బందీ అయి ఉండి ఎంత చెప్పినా అంటే చాలా కాలం తర్వాత విదురుడు చెప్పిన దాన్ని విని అప్పుడు ఈ భౌతిక బంధాలు ఈ తాళ్ల నుంచి బయటపడదాం, తాళ్ల యొక్క బంధాల నుంచి బయటపడదాం అని ప్రయత్నం చేయడానికి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏ విధంగా అయితే బద్ధ పశువు బంధించబడి ఉందో బద్ధజీవులు అందరూ కూడా బంధించబడే ఉన్నారు. దేనితోటి బంధించబడి ఉన్నారు? త్రిగుణాలతోటి. ఈ త్రిగుణాలు ఎవరివి? ఎవరు సృష్టించారు? కృష్ణుడి యొక్క ఒకనొక శక్తి. ఇది అనేక శక్తుల్లో కృష్ణుడికి అనేకమైన శక్తులు ఉన్నాయి. అందులో ఒకటి ఇది, ఈ గుణాలు అనేవి కృష్ణుడికి. అంతరంగిక శక్తి ఉంది కృష్ణుడికి, బహిరంగ శక్తి ఉంది, తటస్శక్తి, ఇంకా అవి కాక అనేకమైనవి ఉన్నాయన్నమాట కృష్ణుడి. సంవిత్, సంధిని, హ్లాదిని, ఇవన్నీ రకరకాల అంతరంగ శక్తుల్లో మళ్ళీ మూడు రకాల. సో భగవంతుడి యొక్క వివిధ రకాలైన శక్తుల్లో ఇది భౌతిక అయిన ఈ త్రిగుణాలు అనేవి ఒక శక్తి అనమాట. దాని ద్వారా మనం నియంత్రించబడి ఉన్నాము. మానవుడు కానీ, జంతువు కానీ, పక్షి కానీ, ప్రతి జీవుడును తనను తాను స్వతంత్రంగా భావించను. మనం ఏమనుకుంటాం, నేను స్వతంత్రుడిని, నేనే ఏమైనా చేయగలను, నేను ఈ జిల్లాకి కలెక్టర్ని అవ్వగలను, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవ్వగలను, దేశానికి ప్రధానమంత్రిని అవ్వగలను, ఇంకా ఏదైనా చేయగలను, సృష్టిలో ఏదైనా నేను చేస్తాను అని అనుకుంటాడు మూర్ఖుడు. నిన్ననే మనం చెప్పుకున్నాం ఏంటి, అటువంటి మూర్ఖుల్లో మొదటి వాళ్ళు ఎవరు, ఇప్పుడు ప్రస్తుత కాలంలో అటువంటి మూర్ఖుల్లో మొట్టమొదటి వచ్చేది ఎవరు, పండితుడు అనుకుంటారు, సైంటిస్టులు, రాజకీయ నాయకులు, ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు. ఏది బిజినెస్, వ్యాపారస్తులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, నేను ఏదైనా సాధించగలను, ఏదైనా కట్టించగలను, లేదైనా ఇంకేదైనా పండితుడు. ఇక్కడ ప్రభుపాద వారు కూడా చెప్తున్నాడు, బ్రాహ్మణులు, బ్రాహ్మణులు నాకు సంస్కృతం వచ్చు కాబట్టి నేను అంతా తెలుసుకోగలను, పూర్తి జ్ఞానం నాకుంది అని, అది కూడా మిథ్యే, అది కూడా బంధించబడి ఉండడమే అంటున్నారు ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కడు నేను స్వతంత్రుణ్ణి అని అనుకుంటాడు. ప్రతి ఒక్కడు స్వతంత్రుడు కాదని చెప్పడానికి శాస్త్రంలో కృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తున్నాడు. ఏంటది, ఏంటి సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కడు ఈ సమస్యల నుంచి బయటపడలేని సమస్యలు కొన్ని ఉన్నాయి ప్రతి జీవి. ఏంటవి ఏంటవి, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఈ జన్మ మృత్యువు జరా వ్యాధి నాలుగు, పుట్టడం, చావడం, మరణించడం, మృత్యు, జరా అంటే ముసలితనం, వ్యాధి జబ్బు చేయడం. ఈ నాలుగుటి నుండి ఎవరైనా బయటపడగలరు నిన్న కూడా చెప్పుకున్నాము. ఈ సైంటిస్ట్ అనేవాడు ఏదో చేస్తానంటాడు, తన జుట్టు నరవకుండా తాను చేయలేడు. కాబట్టి ఈ విధంగా మనం ఈ త్రిగుణాల ద్వారా ఎప్పుడు కూడా బంధించబడే ఉన్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, త్రిగుణాల ప్రభావం వలన మనకి మరణించడం, పుట్టడం, మళ్ళీ జబ్బు చేయడం, మళ్ళీ ముసలితనం రావడం, ఇవి ఎవ్వరు కూడా తప్పించలేరు. ఎవరైతే నేను వీటి నుంచి దూరంగా ఉండగలను, వీటినే నేను నియంత్రించగలను అనుకుంటున్నాడంటే సృష్టిలో పెద్ద మూర్ఖుడు అనమాట అతను. ఎందుకని మనం చూసాం, పెద్ద మూర్ఖుడిని ఒకసారి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు ఒక పెద్ద మూర్ఖుడు, వెళ్ళి నాకు చావు లేకుండా చేయమని చెప్పాడు. ఎవరతను, హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ఏమని చెప్తాడు, నాకు ఇంట్లో బయట పగలు రాత్రి మనిషి చేత, లేదా మనిషి చేత అడగా మనిషి ఏం చంపుతాడు అనుకుంటా, దేవత చేత కానీ, ఎవరి చేత కానీ, ఏ జంతువు చేత కానీ, ఏ ఆయుధం చేత కానీ, పగలు రాత్రి ఇంట్లో బయట ఎక్కడ కూడా నాకు చావు లేకుండా, మొదట అసలు చావు లేకుండా ఇవ్వమంటాడు. బ్రహ్మ చెప్తాడు, నాకు నాకే ఉంది మరణం, నేను కూడా ఒకరోజు ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోవాలి, నేను నీకేమి ఇవ్వగలను, నా దగ్గర ఏదైనా ఉంటే నేను ఏమైనా ఇస్తాను, నాకే లేదు, నేను నీకు ఎలా ఇవ్వగలను. కానీ మూర్ఖుడు ఏంటంటే ఏదో ఒకటి చేసి ప్రయత్నం, ఏదో ఒకటి చేసి అది నేను పొందుతాను, లేని వాటి దగ్గర నుంచి పొందడం అనేది ఎలాగ సంభవం. అదేవిధంగా ఈ సృష్టిలో కృష్ణుడు చెప్తున్నాడు భగవద్ దుఃఖాలయం అశాశ్వతం అని, అంటే ఇది శాశ్వతమైంది కాదు అని. కానీ ఈ మూర్ఖుడు ఏం చేస్తాడు, నేను ఇక్కడ శాశ్వతంగా ఉంటా, ఏదో ఒకటి చేసి అంటే రకరకాల రసాయనాలను కలిపేసి ఏదో ట్యాబ్లెట్ తయారు చేసుకుని అది వేసేసుకొని ఇంకా చావకుండా ఉంటాడంట. ఈ ట్యాబ్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది, వీడు తయారు చేసే రసాయనాలు ఎక్కడి నుంచి వచ్చింది, సృష్టిలో ముందలే ఉన్నాయి, వీడు ఏమీ సృష్టించలేదు, చివరికి వాడి శరీరం కూడా వాడు సృష్టించలేదు, వాడి శరీరం మీదే పూర్తి నియంత్రణ లేదు. ఇంకా సృష్టిలో ఇతర జీవుల మీద, ఇతర జీవులు మరణించకుండా మొత్తాన్ని ఏ విధంగా నియంత్రించగలడు, ఇది ఎవరైనా కొంచెం ఆలోచిస్తే, కొంచెం బుద్ధున్నవాడు ఆలోచిస్తే అర్థమైపోతుంది. అంటే మనం ఊహించవచ్చు ఈ సైంటిస్టులు కానీ మిగతా ముఖ్యంగా సైంటిస్టులకి అంటే బుద్ధి ఎంత హీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ సంఘంలో మాత్రం పెద్ద పెద్ద వ్యక్తులుగా మనకి చలామణి అవుతూ ఉంటారు. న్యూస్ పేపర్ చూస్తే వాళ్ళు రాసేవి ఒకవైపు, ఒక పేపర్ అంతా వాళ్ళు రాసేవి, అక్కడ వాళ్ళు కనిపెట్టేవి ఆండ్రాయిడ్ ఫోన్ అను, లేదా కొత్త టీవీ అను, కొత్త శాటిలైట్ అను, లేదా ఇదో అదో ఇదో అదో, వీటి గురించే జనం చదువుతూ ఉంటారు. మనం భగవద్గీత వినండి, ఇది శాశ్వతమైంది. ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు ఏంటి, ఏదైతే మనిషి పెట్టిన నియమాలు ఇవన్నీ, శాటిలైట్ ఇవన్నీ తాత్కాలికంగా కొన్ని రోజులు పనిచేస్తే తర్వాత అది పడిపోద్ది. కానీ కృష్ణుడు ఇచ్చినవి ఉన్నాయి, ఏంటి నియమాలు, సూర్యుడు అక్కడ ఉండాలి, ఎప్పుడు అక్కడే ఉంటాడు, ప్రతిరోజు సమయానికి వచ్చి ఉదయించడం, అదేవిధంగా చంద్రుడు, చంద్రోదయం, సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అన్నీ కృష్ణుడు ఒకసారి పెట్టాడు అంతే. ఇంకా మళ్ళీ ఆయన అనుకునే వరకు ఇదన్నీ కథలు అవి, ఆయన ఎప్పుడైతే నాశనం అవ్వాలనుకుంటాడు అప్పుడు మొత్తం అన్ని నాశనం అవుతుంది, అప్పటి వరకు ఎవరు కదిలించలేరు, ఏమి చేయలేరు. ఒకవేళ ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తే వాడు నాశనం అవుతాడు. అది అనమాట భగవంతుడి యొక్క నియమాలు. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ భౌతిక జనులు పెట్టే నియమాలు ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా భగవంతుడి యొక్క నియమాలు ఎవడో దాటలేరు ఈ త్రిగుణాలను. కానీ భౌతిక సంసారంలో ఎవరైనా ఒక వ్యక్తి ఏదైతే ఈ ప్రభుత్వం నిర్ణయిస్తున్న నియమాల్ని తప్పించుకొని చాలా మంది ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు ఉండే గూండాలు చాలా మంది పనికిరాని రౌడీలు వీళ్ళందరూ ఎలాగా ప్రభుత్వం నుంచి తప్పించుకుంటున్నారు శిక్షణ ధనం ద్వారా, ఇంకేదో మార్గాల ద్వారా, పలుకుబడి ద్వారా, రాజకీయంగా వాళ్ళ యొక్క పలుకుబడిని ఉపయోగించి వాళ్ళు ఎన్ని అఘాయిత్యాలు చేసినా దాని నుంచి బయటపడగలుగుతున్నారు. కానీ కృష్ణుడి యొక్క నియమాల నుంచి బయటపడలేరు. అంతెందుకు ఈ సైంటిస్టులకే తెలుసు ఏంటది, ప్రతిచర్యకు ఒక సమానమైన మరియు వ్యతిరేకమైన ఒక ప్రతిచర్య ఉంటుందని చెప్తున్నారు నువ్వు చేసే ప్రతిచర్యకి. అలాగే వాళ్ళు ఏంటి ఏదైనా జీవిని చంపేసి తినండి అని చెప్తున్నారు. మరి నువ్వు చంపినప్పుడు నువ్వు కూడా చంపబడాలి కదా, ఇది అర్థం కాదు వాళ్ళకి. ఇది నువ్వు చంపుతున్నావు ఒక జీవిని అంటే నువ్వు కూడా చంపబడతావు కదా ప్రతిచర్యగా, అవునా కదా. నువ్వు చంపుతున్నావు అంటే నువ్వు చంపబడాలి, ఇది ప్రతిచర్య. సమానంగా మరియు వ్యతిరేకంగా నువ్వు కూడా అలాగే మళ్ళీ గొర్రెలాగా అయ్యి మళ్ళీ నువ్వు నరకబడాలి, అది ప్రతిచర్య అంటే. ఇది ఎవరు చెప్తున్నారు, న్యూటన్ చెప్తున్నాడు. న్యూటన్ దీన్నే కర్మ అంటారు శాస్త్రంలో. కానీ అది కూడా అర్థం కాదనమాట మూర్ఖులకి. మళ్ళీ దానికి ఏదో పెద్ద వివరణ కొన్ని పుస్తకాలు రాసేస్తారు అలా జరగదు అని చెప్పడానికి. కానీ వాళ్ళు తప్పించుకోలేరు. ఇది ఎటువంటిదంటే కుందేలు పులి రావడం చూసి దూరం నుంచి కుందేలు ఏం చేస్తుంది, కళ్ళు మూసుకుంటుంది, ఇంకా నన్ను ఎవరు ఏం చేయలేరని. ఎందుకంటే పులి కనపడదు కదా ఇంకా, కాబట్టి ఇంకా నేను మరణించను అని. పులి దగ్గరకు వచ్చేస్తుంది, మింగేస్తుంది, అయిపోయింది కుందేలు. అలా అనమాట. అలాగే మరణం అనేది నాకు మరణం లేకుండా నేను చేసుకోగలను, నేను దాని గురించి పట్టించుకోను. సైంటిస్టులు దాని గురించి పట్టించుకోరు, అయినా మరణించాల్సిందే తెలుసు వాళ్ళకు కూడా మరణిస్తామని. కానీ కళ్ళు మూసుకో, ఏ విధంగా కుందేలు కళ్ళు మూసుకుంటుంది అలాగే దాన్ని వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి ఈ భగవంతుడి యొక్క నియమాలను ఎవ్వరు కూడా దాటలేరు అని చెప్తున్నాడు. ఇంకా ఏం జరుగుతుంది, భగవానుడు సృష్టించిన నియమం నందు ఏమాత్రము మార్పు తెచ్చినను నియమోల్లంఘనము కావించిన వానికి అది గొప్ప ప్రమాదమును కుందిస్తుంది. చాలా గొప్ప ప్రమాదం. అట్టి భగవన్ నియమములే సాధారణంగా వివిధ పరిస్థితులకు చెందిన ధర్మ నియమములుగా పేర్కొనబడుచున్నవి. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం నిర్ణయిస్తున్న నియమాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, భగవంతుడు ఇచ్చిన దాంట్లో ఏదో కొన్ని మార్పులు చేసి వీళ్ళు పెట్టారు అంతేగాని వీళ్ళకేమి సొంతగా ఏమి లేవు. ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవి, చేయాల్సిందే. కానీ వీళ్ళు మార్పులు చేస్తున్నారు కాబట్టి దాని యొక్క పరిస్థితి అనేది విపరీతంగా ఉంటుంది. ఉదాహరణకి మనకి ఈ రోజుల్లో చూడొచ్చు ఏంటి, పూర్వకాలంలో నిన్నే మనం చెప్పుకున్నాం, చర్చించుకున్నాం ఏంటి, నిన్న పూర్వకాలంలో స్త్రీలకు వివాహం 15-16 ఏళ్ళకి చేసేవాళ్ళు లోపే. ఈ రోజుల్లో అలా కాకుండా వాళ్ళకి విద్య, ఈ విధంగా ప్రభుత్వం స్వయంగా ఆడపిల్లల్ని తక్కువగా చూడొద్దు రకరకాలుగా చెప్తూ వాళ్ళకి విద్యను ఇస్తూ ఉంటే ఏమవుతుంది, అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఎందువలన, వాళ్ళకి 25 ఏళ్ళ వరకు వివాహం కాదు. స్త్రీ సహజ లక్షణం ఏంటంటే 16 ఏళ్ళు రాగానే ఏదో ఒక పురుషుడికి ఆకర్షితుడవడం, వాళ్ళ యొక్క వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళ కింద ఉండడం వాళ్ళ యొక్క నైజం. అది స్త్రీ సహజమైన లక్షణం. అది వాళ్ళు చేస్తూ ఉండడం, సంతానోత్పత్తి చేయడం, ఇది ఎవరో ఆపలేరు, ఇది సృష్టి లక్షణం. కానీ దాన్ని ఆపేసి ఇంకా మనం ఏదో సాధిద్దామని చూస్తే విపరీతమైన పరిస్థితికి దారి తీస్తుంది. ఇది ఒక ఉదాహరణ. ఇలాగ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి సంఘంలో. ఈ రోజుల్లో మనం చూడొచ్చు ఏంటి, చాలా మైనర్ చిన్న చిన్న పిల్లలు కూడా అఘాయిత్యానికి గురవుతున్నారు దుండగుల ద్వారా. ఎందుకని, కామం పెరిగిపోతుంది. పూర్వకాలంలో ఉదాహరణకి ఈ రోజుల్లో సినిమాలు అనేవి బాహాటంగా చూపిస్తున్నారు వాల్ పోస్టర్లు. పూర్వకాలంలో ఇటువంటివి ఏవీ లేవు. ఏమైనా ఉంటే స్త్రీలు నృత్యం చేయడం అంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో అక్కడ మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ ఊరంతా సినిమా థియేటర్లు పెట్టు ఇవన్నీ కూడా జరిగేవి కాదు. కాబట్టి వాళ్ళు ఎవరైతే అవి కావాలనుకున్నారో వాళ్ళు ఆ ప్రదేశంలో, అది కూడా గుట్టుగా అంటే బయటికి బాహాటంగా ఏమి జరుగుతాయి, వాళ్ళు దాన్ని ఆనందాన్ని అనుభవిస్తారు. వాళ్ళు ఎలాగో నరకానికి వెళ్తారు అది వేరే విషయం, తర్వాత వెళ్ళి వెళ్ళి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు అందరినీ నరకానికి పంపిస్తుంది ప్రభుత్వం. అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది, అందరిలో కామాన్ని పెంచుతుంది ఇప్పుడున్న ప్రభుత్వం. అందుకే ఇక్కడ చెప్తున్నారు, అటువంటి శాస్త్రాన్ని తెలిసిన నాయకులుంటే ఇన్ని యొక్క మీటింగులు, ఇన్ని సమావేశాలు, ఇన్ని అవసరం లేదు. ఇన్ని రకాల సమావేశాలు, ఇవన్నిటికి కూడా కారణం ఏంటి, వీళ్ళకి శాస్త్రం తెలియదు. ప్రభుపాద గారు ఎప్పుడు చెప్తుంటారు ఏంటి, ఈ నాయకులు అందరూ వచ్చి కూడా మన కృష్ణ చైతన్యంలో నేర్చుకోవాలన్నమాట ఈ జ్ఞానం. ఎందుకని, మూర్ఖులు వాళ్ళందరూ. ఎందుకు, ఎలా మూర్ఖులు, ఇక్కడ చెప్తున్నారు, హిందువుని, శూద్రుణ్ణి, ముస్లింని, తెలంగాణ వాణ్ణి, ఆంధ్ర వాణ్ణి, తెలంగాణ వాడు, ఆంధ్ర వాడు, ఐరోపా వాడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు, శూద్రుడు, హిందువు, ముస్లిం, అమెరికా, చైనా అనుకుంటూ ఉన్నాడు. ఈ జన్మలో నువ్వు ఇక్కడ పుట్టావు ఆంధ్రలో, నువ్వు ఏం చేస్తున్నావు, తెలంగాణ వాడి మీద యుద్ధం చేస్తావు అంటే తెలంగాణ లేదు సమైక్య ఆంధ్ర కావు, వాడే నాకు తెలంగాణ కావాలంటే, వాడు వచ్చే జన్మలో వాడు ఆంధ్ర వాడిని ఆలోచించి ఆలోచించి వచ్చే జన్మలో వాడు ఇక్కడ పుడతాడు ఆంధ్రలో. అప్పుడు వాడు ఏమంటాడు, మళ్ళీ వాడి తెలంగాణ వాడు పో అంటారు వాడిని. అదేవిధంగా అమెరికా వియత్నాం, ఇండియా, పాకిస్తాన్, పాకిస్తాన్ వాడు ఎప్పుడు ఈ ఇండియా వాడిని ఎప్పుడు కొడదాం, ఎప్పుడు చంపేద్దామని చూస్తాడు. వాడు ఎప్పుడు ఆలోచన అంతా కూడా ఇండియా వాడి మీదే. సో ఇండియా వాడి మీద ఆలోచన పాకిస్తాన్ వాడి మీద. సో వీడే వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్లో పుడతాడు, పాకిస్తాన్ వాడు వచ్చి ఇక్కడ పుడతాడు. ఆ పుట్టడం కూడా ఎలాగా, మనుషులుగా పుట్టకపోవచ్చు, ఏ జంతువుగానే పుడతాడు. సో ఇదంతా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఈ చేతనం అనేది తప్పుడు చేతనం. మనది మనంతా దేహాత్మ బుద్ధి, అసత్యేర సత్యకురి మాని. అసత్యాన్ని సత్యం అనుకుంటున్నాం. ఏంటి అసత్యం, శరీరం అసత్యం. సత్యం అని ఎందుకు అనుకుంటుంది, ఇదే శాశ్వతం అనుకోడు. ఏదైతే శాశ్వతం ఉందో అది సత్యం. శాశ్వతం ఏమనుకుంటున్నాం, శరీరం శాశ్వతం అనుకుంటున్నాం. కాబట్టి మనం దుఃఖానికి, తీవ్రమైన దుఃఖానికి గురవుతూ ఉన్నాం. భౌతిక జగమునందల జీవులందరూ తమ ఇష్టానుసారమే ఇట్టి బద్ధ జీవనము నంగీకరించి ప్రకృతి నియమములచే బంధితులై ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు ప్రకృతి నియమాల చేత బంధితులై ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు ఈ బంధాల నుంచి బయటపడలేరు. కృష్ణుడు చెప్తున్నాడు, మరి బంధాల నుంచి బయటపడడానికి ఏంటి మార్గం? భగవద్గీత ఏమని చెప్తున్నాడు కృష్ణుడు, ఈ బంధాలంటే ఏంటి, గుణాలు. దైవీహి ఏషా గుణమయీ, ఈ గుణాలు నావే మయీ, మమ మాయ దురత్యయ, నా యొక్క ఈ మాయ దాటడం దురత్యయ అంటే అసంభవం. మా మీద ఏ ప్రపద్యంతే, నన్ను ఎవరైతే శరణాగతి పొందుతారో మాయామేతాం తరంతితే, ఈ మాయని దాటగలరు అని చెప్తున్నారు. ప్రతి మానవుడు భౌతిక స్థితి అందలి పరిస్థితుల దృష్ట్యా అసంపూర్ణునిగానే ఉండును. అసంపూర్ణుడిగానే ఉంటాడు భౌతిక స్థితిలో ఉన్నంతకాలం. ఎప్పుడు సంపూర్ణుడిగా అవుతాడు, భగవంతుడి యొక్క నియమాలని పాటిస్తూ భగవంతుడి శరణాగతి, భగవంతుడి సేవలో ఉంటే అప్పుడు సంపూర్ణుడు. అప్పటి వరకు అసంపూర్ణుడే. మీకు ఎన్ని బిల్డింగ్లు ఉండొచ్చు, మంచి విలాసకరమైన పరిస్థితి ఉండొచ్చు, సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, ప్రపంచానికి మొత్తానికి కూడా రాజు అవ్వచ్చు. హిరణ్యకశిపుడు, కుంభకర్ణుడు, రావణుడు, ప్రపంచం మొత్తానికి, ముల్లోకాలకి, భూమి మీద కాదు, భారతదేశం కాదు, మొత్తం ముల్లోకాలకే రాజు అయ్యారు. కానీ అసంపూర్ణమే. ఎందుకని, కృష్ణ భక్తులు అవ్వలేదు కాబట్టి కృష్ణుడు వచ్చాడు, చంపేశాడు, పని ముగించేశాడు ఆయన పని. ఏంటి, నువ్వు ఏం చేస్తావు, నేను పెట్టిన నియమాలని ఉల్లంఘించి అన్ని మారుద్దామని ప్రయత్నం చేస్తున్నావు. కృష్ణుడు వచ్చి, కుదరదు అలాగా, నేనే మొత్తానికి సృష్టికి మూలం, నువ్వు ఊరికే అనుకుంటే ఎలాగా, కుదరదు కాబట్టి చంపేశాడు. ఇది తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, బుద్ధిమంతులు, చక్కగా ప్రవర్తిస్తారు. ఓ ఇదంతా మన వల్ల కాదు, మనం చేయకూడని పని, ఇంకా వల్ల కానిది మరియు చేయకూడనిది. ఏంటి, నేను రాజవ్వాలి. ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఏంటి, అందరూ సృష్టిలో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, ఇతరులు అందరూ కూడా నాకు సేవ చేయాలనుకుంటూ ఉంటారు. ఇతరులు నాకు సేవ చేయాలి, ఎందుకని, నేను గొప్పవాడిని, నాకు ధనం ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుడిని, నేను ఉన్నతమైన కులం వాడిని, నేను ఇండియా వాడిని, వీళ్ళు నేపాల్ వాళ్ళు, లేదా వీళ్ళు భూటాన్ వాళ్ళు, వీళ్ళందరూ మనకే సేవ చేయాలి, ఇలాగా అనుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి అలా అనుకోవడం అనేది పెద్ద మాయ. అలా అనుకోవడం అనేది అహంకారం. ఇదంతా కూడా దేని నుంచి వస్తుంది? ఇదంతా మూలం అహంకారం నుంచి వస్తుంది. ఇవన్నీ మిథ్యాహంకారం నుంచి. ఏంటి నీ మిథ్యాహంకారం? ఏంటి? నేను నాది, నేను నాది, నేను నాది అనే ఈ తాపత్రయం. నేను నాది అనే దాంట్లో తాపత్రయాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. తాపత్రయం అంటే మూడు రకాల క్లేశాలు. ఏంటి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఈ మూడు రకాల క్లేశాలను అనుభవిస్తూనే ఉన్నాడు ఈ నేను నాది అనుకుంటూనే. అయినప్పటికీ కూడా వాడు ఈ యొక్క నేను నాది అనే భావాన్ని వదలడం అనమాట వీటి పట్ల. ఏంటి? సంతానం కానీ, భార్య కానీ, సంపద కానీ, ఇందులో ఏది కూడా మనది కాదు, ఇదంతా కూడా భగవంతుడిదే. ఎప్పుడైతే నేను నాది అనే భావన ఇంకా పెరుగుతుందో మనం ఈ రజోతమో గుణాల యొక్క ప్రభావం పెరిగిపోతూ ఉంటుంది అనమాట మన మీద. ఇంకా బందీ అవుతూ ఉంటాం ఇక్కడే. మాయాజనిత భ్రాంతిచే కలుగు అట్టి భోగాభిలాష. ఏంటి ఇవన్నీ నేను నాది అని ఏం చేస్తాడు? ఇంద్రియ భోగాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బ్లోషయే బద్ధ జీవన కాలము పొడిగించుటకు కారణం అవుతున్నది. మన యొక్క బద్ధ జీవితం కాలం ఇంకా కోట్ల కోట్ల సంవత్సరాలు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఇంద్రియ భోగమే. ఇంకా ఇంద్రియ భోగం, ఇంకా ఇంద్రియ భోగం. ఈ స్థూలమైన ఇంద్రియ భోగం ఏంటంటే అది కూడా శాస్త్రానికి విరుద్ధంగా చేసేది. అక్రమ సంబంధాలు, జోదం ఆడడం, మాంసం, మద్యం సేవించడం, ఇది స్థూలమైన ఇంద్రియ భోగం. ఏది శాస్త్రానికి విరుద్ధమైంది. ఇది ఇదంతా ఇంద్రియ భోగం, శాస్త్రానికి విరుద్ధం. శాస్త్రబద్ధమైన ఇంద్రియ భోగం కూడా ఉంది మళ్ళీ. అంటే యజ్ఞయాగాదులు చేసి ధనం పొందడం, యజ్ఞయాగాదులు చేసి సంతానాన్ని పొందడం, యజ్ఞయాగాదులు చేసి మైథున సుఖాన్ని అనుభవించడం, స్త్రీ సాంగత్యాన్ని పొందడం, అందమైన స్త్రీని భారీగా పొందడం, ఇవి కూడా ఉన్నాయి శాస్త్రబద్ధమైనవి. అది కూడా మళ్ళీ దుఃఖానికి కారణమే. ఇంకా శాస్త్రానికి విరుద్ధమైన తీవ్రమైన దుఃఖానికి కారణం. మరి జీవుడు తన సహజ సేవాస్థితిని పునరుద్ధరించుకుని శ్రీకృష్ణ భగవాను శరణునందనంత వరకు భౌతిక జగమున మరింతగా బద్ధుడు కావలసే ఉన్నది. శరణునందే వరకు భౌతిక జగంలో బద్ధుడవుతూనే ఉంటాడు. అది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. బద్ధ జీవితం కాలం అనేది పెరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి వెంటనే మేల్కోవాలి, కృత నిశ్చయుడు అవ్వాలి. ఏంటి? ఎలాగైనా నేను కృష్ణుడికి శరణాగతి పొందాలి. అది ఎలా సంభవం? అది భక్త్యా మాం అభిజానాది. భక్తుడి భక్తి ద్వారా నన్ను తెలుసుకోగలం, భక్తుడి ద్వారా తెలుసుకోగలం, భక్తుడి ద్వారానే ఈ భౌతిక సంసారం నుంచి బయటపడగలం. మనం సొంతగా ఎంత ప్రయత్నం చేసినా లేదు. భక్తుల యొక్క సాంగత్యంలో, వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో, ముఖ్యంగా శుద్ధ భక్తుల ఆధ్వర్యంలో భక్తియుక్త సేవ చేస్తే కానీ బయటపడలేము. లేదంటే వేరే మార్గమే లేదు. మనం ఊరికే ఎంతకాలం జపం చేసినా, ఎంతకాలం చదువుకుంటూ, ఎంతకాలం సొంతగా ఏం చేసినా అవి దానివల్ల ఉంటుంది కొంత సుకృతి, భక్తి సుకృతి ఏమైనా వస్తుందేమో. కానీ భౌతిక సంసారం నుంచి బయటపడే మార్గం మనకు తెలియదు. అది ఆధ్యాత్మిక గురువు శుద్ధ భక్తులు చూపించవలసిందే. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకి ఎప్పుడైతే సేవ చేస్తూ, వాళ్ళ నుంచి వింటూ, వాళ్ళు చెప్పినట్లుగా మనం నడుచుకుంటాం, అప్పుడు బయటికి వెళ్తాం. అప్పటి వరకు వెళ్ళలేము. ఇక్కడ ఏ విధంగా ధృతరాష్ట్రుడు విదురుడు చెప్పింది విని అడవికి వెళ్ళిపోయాడో ఇళ్ళు వదిలేసి, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో ఉన్న ఎవరైతే ఉన్నారో బద్ధజీవులు అనుకునేవాళ్ళు, అందరూ బద్ధజీవులే. వీళ్ళందరూ ఏం చేయాలి? ఇళ్ళు వదిలేసి వెళ్ళడం కాదు. ఇక్కడ మన యొక్క నేను నాది, ఇప్పుడు చెప్పుకున్నాం నేను నాది, నేను హిందూని, ముస్లింని, నాది సంపద, నేను స్త్రీని, పురుషుణ్ణి అనే ఈ భావనలన్నీ వదిలేసి ఒకే ఒక భావనలో ఉండాలి. ఆ భావననే పెంపొందించుకోవాలి. ఏంటది? కృష్ణ భక్తి రస భావన. నేను కృష్ణుడి సేవకుణ్ణి. జీవుడి జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. నేను కృష్ణుడి యొక్క నిత్యదాసుణ్ణి అనే భావనలో మాత్రమే ఉండాలి. కానీ ఇంక ఎటువంటి భావన వచ్చినా కానీ దుఃఖానికి కారణం. నేను స్త్రీకి భర్తని అనే భావనలో ఎప్పుడు మిగిలిపోయాడంటే దుఃఖం. లేదా ఆ స్త్రీ అనుకోవచ్చు, నేను పలాని వ్యక్తికి భార్యని, లేదా నేను పలాని వ్యక్తి కొడుకుని, కూతుర్ని. అయిపోయింది, అక్కడ అక్కడే అయిపోయింది. ఈ భావనలో ఉంటే మనం ఏంటి? ఆత్మ. ఈ ఆత్మ ఏం చేయాలి? కృష్ణు యొక్క సేవలో ఉండాలి. ఇంకేమి చేసినా దుఃఖమే. భగవద్గీత మరియు ప్రపంచపు ఇతర ప్రామాణిక గ్రంథముల చరమోపదేశం ఇది. ఏమిటి చరమోపదేశం? కృష్ణుడికి శరణాగతి పొందడం, భగవంతుడికి శరణాగతి పొందడం, భగవంతుడిని విశ్వసించండి, భగవంతుడిని ప్రేమించండి అని అనేక ఏ మతం చెప్పినా కూడా అదే చెప్తుంది. కానీ ఈ భగవద్గీత భాగవతం వీటిలో భగవంతుడి గురించిన సంపూర్ణమైన వివరణ అనేది ఉంది. మిగతా ఎక్కడ కూడా సంపూర్ణమైన వివరణ అనేది లేదు. ఎందుకని, ఇది సనాతనమైనది ఈ ధర్మం. ఇది ఏదో కొత్తగా 2000 సంవత్సరాల క్రితం వచ్చిన క్రిస్టియానిటీనో, లేదంటే క్రైస్తవ మతమో, లేదా 1500 సంవత్సరాల కింద వచ్చిన మహమ్మదీయ మతమో, లేదా జైన మతమో, లేదా సిక్కు మతం లాంటిది కాదు ఇది. ఈ వైదిక సంస్కృతి అనేది దీనికి మొదలు అనేది లేదు, అంతం అనేది లేదు. మిగతా వాటికి అన్నిటికీ మొదలు అనేది ఉంది, అవి అంతం కూడా ఉంది. ఈ క్రైస్తవ మతానికి, మహమ్మదీయ మతానికి కలియుగంలో కొంతకాలం ఉండే తర్వాత అవి కనపడవు. కానీ ఈ సనాతన ధర్మం ఆది అంతం లేని, సనాతన అంటే అర్థమే అది. ఇది ప్రతి జీవికి సంబంధించింది. కాబట్టి ఎవరైతే మూర్ఖులైన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒక ముద్ర వేసుకొని, నేను హిందువుని, నేను ముస్లింని అనే ముద్ర వేసుకొని అలాగే ఉంటారు. ఎవరైతే కొంచెం తెలివైన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆశ్రయిస్తారు. హరే కృష్ణ.
శరీరం అసత్యం అంటున్నారు.
అవును,
శరీరం అసత్యం ఎలా అవుతుంది మేడం? ప్రభు, ఇది శరీరం అసత్యం అయితే అది ఇంకా మిథ్యానే కదా.
అసత్యం
మనం మనది ఏంటంటే,
ఓకే, మీ ప్రశ్న ఏంటి? శరీరం అసత్యం ఎలా అవుతుంది? ఓకే, సత్యం అంటే నేనేమన్నాను?
శాశ్వతం కాదనుకుంటాను.
ఓకే, నేను సత్యం అంటే ఏమని చెప్పాను? సత్యం అంటే శాశ్వతమైంది, అసత్యం అంటే అశాశ్వతమైంది. మిథ్య అనేది పదం లేదు ఇక్కడ. సత్యం అంటే శాశ్వతమైంది, అసత్యం అంటే అశాశ్వతమైంది. అంటే ఈ శరీరం అశాశ్వతమైంది. మిథ్య అనేది ఏది? మిథ్య అనేది లేదు. నిజానికి చెప్పాలంటే మిథ్య అనేది లేదు. అంతా కూడా అన్నిటికీ ఒక ఉనికి అనేది ఉంది, కానీ వాటి యొక్క కాల పరిమితి వేరు. ఉదాహరణకి కాదు, మిథ్య అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో మిథ్య అనేది, దానికి వాళ్ళ అర్థం ఏంటంటే అసలు లేనిది అని అర్థం. మిథ్య అంటే లేనిది అని అర్థం. నిజానికి లేనిదంటూ మనం ఏది చూడలేము. లేనిదాన్ని ఎప్పుడైనా మీరు చూడగలరా? మీరు చూస్తే అది ఉన్నదే. మీరు ఒకసారి ఒక వస్తువును చూశారంటే అది ఉన్నది, అది లేనిదంటూ లేదు. ఇది కొంచెం ఆలోచించాలి. లేనిదంటూ ఏదైనా ఉందా? లేనిదనే దాన్ని మనం ఎప్పుడు ఊహించలేము. ఫలానా వస్తువు లేదు అని అంటున్నామంటే వెంటనే ఆ వస్తువు మనకి మన మనసులోకి వస్తుంది, కానీ దాని యొక్క ఉనికి ఎంతకాలం ఉంటుంది అనేది మారుతూ ఉంటుంది. అర్థమవుతుంది? కాబట్టి ఇది అసత్యం అంటున్నాం. అంటే ఏంటి ఇక్కడ? అశాశ్వతం. అశాశ్వతం అంటే శరీరం ఉంది, కానీ దీని యొక్క కాలపరిమితి 100 ఏళ్ళు, లేదా 150 సంవత్సరాలు, లేదా ఒక క్షణం పోనీ. ఆ క్షణం మనం చూడగలం, తర్వాత లేదు. కాబట్టి అశాశ్వతం, అసత్యం, అశాశ్వతం అన్నమాట. సత్యం శాశ్వతం. అది అంటే అక్కడ ఇక్కడ మనం అలాగే చర్చిస్తున్నాం. అదే కరెక్ట్, అదే సత్యం, అదే సరైన అర్థం. మిథ్య అనేది లేదు. అంటే లేదు అనేది, ఒక వస్తువు లేదు అంటే ఆ వస్తువుని మనం ఊహిస్తాం. అంటే వస్తువు గురించి చెప్తున్నాడు, ఈ వస్తువు ఎక్కడ ఉండదంటే వెంటనే మనకు ఆ వస్తువు జ్ఞాపకం వస్తుంది. అంటే ఎక్కడో ఒకసారి చూసాం కదా దాన్ని, లేకుండా అనేది ఉండదు అనమాట. లేనిదనేది, నిజంగా లేనిదనేది మనకి ఎప్పుడు కూడా కనపడదు. మనం ఎప్పుడు ఊహించలేము దాన్ని. చాలామంది ఏంటంటే, పాశ్చాత్య దేశం వాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని మైథాలజీ అంటారు. అంటే మిత్, మిథ్య నుంచి వచ్చింది, ఇదంతా సృష్టించింది, ఎక్కడ జరగలేదు అని చెప్తారు. ఇక్కడ ఎక్కడ జరగలేదు అని చెప్తున్నారు. కానీ ఇది మిథ్య కాదు, మిథ్య కాదు. అంతెందుకు ఇప్పుడు కూడా ఉన్నాయి, ఏది ద్వారకా ఉంది, రామసేతు ఉంది, అవన్నీ వాళ్ళు చూశారు. వీటికి సమాధానం ఈ సైంటిస్టులు ఏ సమాధానం లేదు. వాటిని కప్పివేస్తారనమాట. ఎప్పుడైతే ఇవి బయటకు వస్తాయో, వాళ్ళు దాని గురించి మాట్లాడలేరు కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తారు. వాటి గురించి వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి వాళ్ళు మౌనం వహిస్తారు, అంతే. దాని గురించి దాన్ని పక్కన పెట్టేస్తారు, ప్రాచుర్యంలోకి తీసుకురారు. ఏం పుస్తకాల్లో ప్రింట్ చేయమనండి? అవన్నీ ద్వారకలో వచ్చింది, రామసేతు వచ్చింది, ప్రింట్ చేసి దానికి వివరణ ఇవ్వమనండి. సైంటిస్ట్ వివరణ ఏంటో లేదు. దేని గురించి అంటే ఉందనే లేదనే లేదని చెప్తున్నారా? ఉందని అది ఉందంటే అది శాస్త్రబద్ధమే. వాళ్ళు ఎలా చెప్తారంటే ఉందని వాళ్ళు కొంత వాళ్ళు ఏంటంటే కొంతమంది చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పే ఉదాహరణలు, వాళ్ళు పూర్వజన్మలో నేను ఇలా ఉన్నాను అని వాళ్ళు చెప్తే వాటిని మళ్ళీ వాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళి కనుక్కొని అటువంటి వ్యక్తి ఉన్నారా లేదా అని కనుక్కొని అవి ప్రమాణంగా చేసుకొని చెప్తున్నారు. అవును అవును, పోనీ అలా చూసినా కూడా అర్థం చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు కొంతమంది, అందరూ లేదు, కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది అది కూడా విశ్వసించడం లేదు. ఎవరైతే కొంతమంది సైంటిస్టులు అంటే ఇందులో ఈ పరిశోధన చేసేవాళ్ళు, వాళ్ళు వెళ్ళి ఇవన్నీ వివరాలు కనుక్కొని వాళ్ళకు అవగాహన వస్తుంది, ఓ నిజంగానే పూర్వజన్మ అనేది ఉంది, ఇప్పుడు మళ్ళీ ఈ వ్యక్తి పూర్వం ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే ఈ చిన్నపిల్లాడికి అక్కడ ఏం జరిగిందో ఏం తెలియదు, పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ల పిల్లడు, పేరుతో సహా చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? అక్కడికి ఏమైనా ఫోన్ చేశాడా లేదా? ఏమీ లేదు, సంబంధం లేదు. అంటే దాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అనమాట, పూర్వజన్మ అనేది ఉంది అనేది. ఇదంతా చాలా ఆలస్యమైన పద్ధతి, చాలా సమయం కొన్ని జన్మలు వృధా చేయాల్సి ఉంటుంది ఆ విధంగా చేస్తే. కానీ శాస్త్రాన్ని ఆశ్రయిస్తే చాలా సులభం మార్గం. ఇదంతా ఋషులు మునులు, అందుకే ఇక్కడ ప్రభుపాదులు కూడా చెప్తున్నారు ఏంటి, వీళ్ళంతా ఎవరైతే ఈ భౌతిక సంసారంలో బద్ధ జీవులు కాని వాళ్ళు ఏవైతే ఇచ్చినవో ఇవే గ్రంథాలు కాబట్టి ఇవి మనం ఆశ్రయించవచ్చు అని చెప్తున్నారు. వాళ్ళు ఏ విధమైన భౌతికమైన భోగాభిలాషలు లేరు ఎవరు, ఈ శుద్ధ భక్తులు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్భాగవతం కీ జై. శ్రీల ప్రభుపాద కీ జై.